Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం అక్టోబర్ 31, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం ఆశ్వేజ మాసం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, ఆశ్వేజ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వాటి వెనుక ఉన్న పురాణ గాథలు, జీవిత విశేషాలు మొదలగు వివిధ అంశాల గురించి గత 2 వారాలుగా తెలుసుకుంటున్నాము. ఈ వారం కూడా ఆ తరువాయి భాగం విందాము. అందులో భాగంగా గత వారం నేను ఆశ్వేజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి అని చెప్పాను. అందులో భాగంగా ధన్వంతరి యొక్క జీవిత విశేషాలు, అలాగే ధన్వంతరి క్షీరసాగర మథన సమయంలో పాలకడలి నుంచి అమృత కలసంతో ఎలా ఉద్భవించాడు అనే విషయాలన్నీ చెప్పాను కదా. దానికి కొనసాగింపుగా ఈ వారం కూడా ధన్వంతరి యొక్క జీవిత విశేషాలు మరికొన్ని తెలుసుకుందాము. అందులో భాగంగా కాశీరాజు ధన్వంతరి నామధేయుడు ఉన్నారని చెప్పాను కదా గతవారం. ఆ కాశీరాజు ధన్వంతరి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. భాగవతంలోనే నవమస్కందంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమంలో వివరించబడి ఉంది. ఆ ప్రకారం పురూరవునికి క్షతవృద్ధుడు, క్షతవృద్ధునికి సుహోత్రుడు, సుహోత్రునికి కాశ్యుడు, కాశ్యునకు కాశీ, కాశీకి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధన్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. విష్ణు పురాణంలో కూడా ఈ వంశక్రమం వివరించబడి ఉంది. ధన్వంతరికి 3వ తరం వాడు దివోదాసుడు. ఈయననే దివోదాస ధన్వంతరి అంటారు. ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని 8 భాగాలుగా విభజించాడట. వీటినే అష్టాంగాలు అని పిలుస్తారు. అవేవంటే కాయ చికిత్స, కౌమార భృత్య లేదా బాల చికిత్స, భూత వైద్యం లేదా గ్రహ చికిత్స, శలాక్యతంత్ర, శల్యతంత్ర, విషతంత్ర, రసాయనతంత్ర, వశీకరణతంత్ర. ఇవి ఈ పేర్లు మనకి వినడానికి కొంచెం వింతగా అనిపించినా ఇవి వివరించి చూసినట్టయితే కాయ చికిత్స అంటే MD, మాస్టర్ ఆఫ్ డయాగ్నోసిస్ అనుకోవచ్చు. కౌమార భృత్య లేదా బాల చికిత్స అంటే పిల్లల వైద్యులు అనుకోవచ్చు. భూత వైద్యం లేదా గ్రహ చికిత్స అంటే ఇది మానసిక వైద్యంలోకి వస్తుంది. అలాగే శలాక్యతంత్ర అంటే ఇది కూడా ఒక రకం డయాగ్నోసిస్కి సంబంధించిన విషయమే. శల్యతంత్ర అంటే ఆపరేషన్ సర్జరీకి సంబంధించిన విషయం. విషతంత్ర అంటే ఈ విషానికి, విరుగుడికి సంబంధించిన వైద్యం. ఇక రసాయన తంత్రం అంటే ప్యాథాలజీ డిపార్ట్మెంట్కి ఇది సంబంధిస్తుంది. ఇక వశీకరణ తంత్ర, ఇది కూడా మానసిక వైద్యంలోనే ఒక రకం. ఈ విధంగా ఆనాడే వైద్య రంగానికి సంబంధించిన అన్ని విషయాలను పేర్లు కొంచెం వింతగా అనిపించిన ఆనాటి కాలానికి తగ్గ పేర్లుగా, ఆ రోజుల్లో మానసిక వైద్యం, ఈ రోజుల్లోనే మానసిక వైద్యం అంటే నాకు పిచ్చా అని అడుగుతున్నారు. ఎవరు కూడా నీకు కొంచెం డిప్రెషన్లో ఉన్నావు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమ్మా అంటే నాకు పిచ్చా అని ఖచ్చితంగా అడుగుతారు. మానసిక వైద్యం అంటే ఇంకా అది పిచ్చే అనే భ్రమలో మనం ఉన్నాం కనుక ఇప్పుడే ఇలా ఉంటే ఆ రోజుల్లో ఈ నమ్మకం ఇంకా ఎక్కువ ఉండేది కనుక వాళ్ళకేంటంటే నీకు గ్రహ సోకిందనో భూతం దెయ్యం పట్టేయనో అంటే ప్రజలు సాటిస్ఫై అయ్యేవారు. అందుకనే వాళ్ళకి నీ దెయ్యాన్ని వదలగొడతాను, నీకు చేతబడి జరిగింది దాన్ని వదలగొడతాను ఇలా చెప్పి వాళ్ళకి కొంచెం హంగామా, నిమ్మకాయలు, ముగ్గులు అవి ఇవి వేసినా వాళ్ళ మాటలతో ఖచ్చితంగా వదలగొట్టేవారు. నయానో భయానో వాళ్ళకి ఒక రకంగా కౌన్సిలింగ్ ఇచ్చేవారు. ఆ మంత్రాల పేరుతో అలాగే భయపించేవారు, నువ్వు వెళ్ళకపోతే చూడు నిన్నేం చేస్తానో అని. ఈ విధంగా అన్ని రకాల వైద్యాలు కూడా ఆనాడే మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడి ఉన్నాయి. ఈ పెద్ద ధన్వంతరి కాశీరాజు దివోదాస ధన్వంతరికి ముత్తాత అయ్యి ఉండాలి. కాశీరాజు దివోదాస ధన్వంతరి ఆయుర్వేద గ్రంథాలు ఏవైనా ముఖ్యంగా శల్య సలాఖ్య తంత్రాల గురించి రాశాడో లేదో తెలియడం లేదు. బహుశా చికిత్స తత్వ విజ్ఞానము, చికిత్సా దర్శనము అనేవి ధన్వంతరి దివోదాస రచనలు, మరియు చికిత్స కౌముది అనేది కాశీరాజు రచన అయి ఉండొచ్చు. సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహితము అనేది మనకు లభించే రచన. అతని గురువైన కాశీరాజు బోధనలపై ఇది ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది. వాటి ద్వారా ఆ కాలంలో శాస్త్రీయ వైద్య విధానాలు స్పష్టంగా నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన ప్రమాణాల గురించి చెప్పబడింది. శల్యతంత్ర, శలాఖ్యతంత్ర అనే రెండు శస్త్రచికిత్సా విధానాలకు కాశీరాజు దివోదాస ధన్వంతరి ఆర్జుడు అనిపిస్తున్నది. ఇతను క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల కాలానికి చెందినవాడని విజ్ఞుల అభిప్రాయం, కానీ అది నిరూపించడం మాత్రం కష్టమే. ధన్వంతరికి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు. కారణం, అతను ఎలాగూ విష్ణువు యొక్క అంశే కనుక విష్ణుమూర్తిలోనే ధన్వంతరిని దర్శించుకుంటారు మన ప్రజలు. కానీ వారణాసి సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. అలాగే ఢిల్లీలోని ఆయుర్వేద సిద్ధ పరిశోధనా మండలి కేంద్రంలో 2 ధన్వంతరి విగ్రహాలు ఉన్నాయి. ఒకటి పెద్దదైతే మరొకటి చిన్నది. ఇక తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరం ఉంది. ఈ మందిరంలో ధన్వంతరికి నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినదని చెప్పబడుతోంది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గౌడవాహన భట్టారు ఈ మందిరంలో ధన్వంతరి మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఇక్కడ తీర్థంగా కొన్ని మూలిక రసాయనాలు ఇస్తారు, వీటినే మనం కషాయంగా పిలుచుకుంటాం. ఇంకా కేరళలో గురువాయూర్, త్రిశూర్లకు మధ్య 20 కిలోమీటర్ల దూరంలో నెల్లువాయ అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనది అని భావిస్తారు. తమ చికిత్సా వృత్తి ప్రారంభానికి ముందు చాలామంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శించి ధన్వంతరికి పూజలు నిర్వహించి అనంతరం తమ వృత్తిని మొదలు పెడతారు. కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక ధన్వంతరి క్షేత్రం ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతోంది. వ్యాధి నివారణకు, ఆరోగ్యాలకు ఇక్కడ ఈ ధన్వంతరి అని పిలువబడే దేవుణ్ణి దర్శించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవాన్ని దేవాలయం ఉంది. కేరళలో సిద్ధ ఆయుర్వేద వైద్య విధానంలో అష్టవైద్యం అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా పెద్దగా మార్పులు లేకుండా సాగుతోంది. ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తూ ఉంటారు. తమ ఆశ్రమాలలో ధన్వంతరి ఆలయాలను, విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొట్టక్కల్ పులమంటల్ గ్రామంలోను, వడక్కంచేరి వద్ద, త్రిశూర్ పెరుంగువా వద్ద అలాంటి ఆలయాలున్నాయి. అలయిత్తూర్, కట్టంచేరి, తైకాడ్, వయస్కార, వెల్లోడ్, చిరతమల్లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలు ఇప్పటికీ వంశపారపర్యంగా కొనసాగుతున్నాయి. ఆయుర్వేద వైద్యులు ప్రతి ఏటా ఆశ్వేజ బహుళ త్రయోదశి నాడు, అంటే దీపావళికి 2 రోజుల ముందు, దీనినే ధనత్రయోదశిగా చాలామంది జరుపుకుంటారు. ఆ రోజున ఈ ఆయుర్వేద వైద్యులందరూ కూడా చాలా భక్తి ప్రపత్తులతో ధన్వంతరి వ్రతం అనే ఒక వ్రతాన్ని జరుపుకుంటారు. ఇవి ధన్వంతరి యొక్క జీవిత విశేషాలు. ఇప్పుడు ఆశ్వేజ మాసంలో వచ్చే మరొక పండుగ లేదా పర్వదినం గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు ఆశ్వేజ మాసంలో వచ్చే మరొక పెద్ద పండగ లేదా పర్వదినం దీపావళి గురించి తెలుసుకుందాం. దీపావళి, నరక చతుర్దశి ఈ రెండు కూడా తొలినాడు మల్నాడు వచ్చే పండుగలు. నరక చతుర్దశి ముందు రోజు ఆశ్వేజ బహుళ, చతుర్దశి రోజు వస్తే ఆశ్వేజ అమావాస్య నాడు దీపావళి వస్తుంది. ఈ రెండింటిని విడివిడిగా చూడడం మనకి సాధ్యం కాదు. ఎందుకంటే దీపావళి గురించి చెప్పాలంటే నరక చతుర్దశి గురించి చెప్పక తప్పదు. నరక చతుర్దశి గురించి చెప్తే దీపావళి గురించి చెప్పక తప్పదు. కనుక ఈ రెండింటిని విడివిడిగా మనం విడదీయలేం కనుక రెండింటి గురించి కలిపి ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి మన భారతీయ పండుగలు. వాటిలో ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. పూర్వం నరకాసురుడైన రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. అలాగే లంకలోని రావణాసురుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా అయోధ్య ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల గుమగుమలు, బాణసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వేజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు అంటే ఆశ్వేజ బహుళ చతుర్దశి రోజు నరక చతుర్దశిగా జరుపుకుంటాం. దీపావళి అనగానే దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ ప్రధానంగా చెప్పుకోవలసిన అంశాలు. దీపం జ్యోతిహి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వేజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు కూడా ఈ మొత్తం ఈ 32 రోజుల కాలాన్ని సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణిమ నాడు సముద్రంలో కానీ జీవనదులలో కానీ స్నానమాచరించి జీవనదుల్లో ఈ దీపాలను వదులుతారు. ఈ దీపాలు సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో ఆరాధించటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం ఈ కాలం. దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఒక విశిష్టత ఉంది. పూర్వం దూర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని యొక్క ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన వారాన్ని, అంటే ఒక హారాన్ని వరంగా ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. ఆ ఏనుగుకి ఆ హారం యొక్క విలువ తెలియక తన సహజ సిద్ధమైన జంతు లక్షణంతో ఆ హారాన్ని కుమ్మేసి కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని, సర్వసంపదలను పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితుల్లో శ్రీహరిని ప్రార్థిస్తాడు. శ్రీహరి దేవేంద్రుడి యొక్క పరిస్థితిని గమనించి దేవేంద్రునికి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని చెప్తాడు. దేవేంద్రుడు విష్ణుమూర్తి చెప్పినట్టుగానే రోజు ఒక జ్యోతిని వెలిగిస్తూ ఉంటాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహించి తిరిగి దేవేంద్రుడికి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను అనుగ్రహించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, ఓ త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి మనోభీష్టాలకు అనుగుణంగా, మహర్షులైతే మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధించినట్లయితే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలనవుతాను అని సమాధానమిచ్చింది. అప్పుడే అష్టలక్ష్మి రూపంగా ఆ లక్ష్మీదేవి ఎవరి ఎవరి కోరికలను అనుసరించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయి అని నమ్మకం. ఇక ఆశ్వేజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పూర్వం నరకాసుడనే రాక్షసుడు వరగర్వంతో సాధు జనాలను పీడిస్తూ దేవ మత్స్యలోక సంక్షోభాన్ని కలిగిస్తూ ఉంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు ఈ నరకాసురుడు. అతడు లోకకంటకుడైన మహావిష్ణువు వధించరాదని, తల్లి అయిన తన చేతిలోనే మానం కలిగేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుంచి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ఆ తర్వాత ఈ 16,000 మంది రాజకన్యలే తిరిగి తమ రాజ్యాలకు వెళితే అన్ని సంవత్సరాలు నరకాసురుడి చెరలో ఉండిపోయినందుకు తమ మీద ఎలాగూ తమ శీలానికి నింద తప్పదు, తిరిగి రాజ్యానికి వెళ్తే తమకు ఆదరణ లభించదు, ఒకవేళ తమ తల్లిదండ్రులు వాత్సల్యంతో ఆదరించిన ప్రజలు తమను నిందించక మానరు అని, ఇక ఎక్కడికి వెళ్ళము, నీ దగ్గరే నిన్ను ఆరాధించుకుంటూ ఉండిపోతాము అని శ్రీకృష్ణుని వేడుకుంటారు. వాళ్ళే 16,000 మంది గోపికలుగా పిలువబడ్డారు. అంతే తప్ప శ్రీకృష్ణుడికి వారికి మనం అనుకుంటున్న ఎటువంటి వేరే సంబంధము లేదు. కేవలం ఒక దైవానికి, ఆ దైవాన్ని ఆరాధించే భక్తులకు మధ్య ఉన్న సంబంధం మాత్రమే శ్రీకృష్ణుడికి వారికి ఉంది. అయితే శ్రీకృష్ణుడు చిన్నతనం నుంచి తుంటరి కనుక అల్లరి చేస్తూ ఉండడం, ఈ గోపికలు అప్పుడప్పుడు శ్రీకృష్ణుడిని మందలిస్తూ ఉండడం అనేది ఆ జన్మలో శ్రీకృష్ణుడికి అలాగా ప్రవర్తిస్తాడు. అంతే తప్పితే వారి మధ్య వేరే ఏ విధమైన దురుద్దేశం కానీ వేరే చెడు సంబంధం కానీ లేదు. ఇక కథలోకి వద్దాము. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలను వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని, ఐహికంగాను విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా 3 రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. అవి నీలము, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైన సత్వ, రజ, తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతూ ఉంటారు. ఈ 3 రంగులను జగతిని పాలించే లక్ష్మీ, సరస్వతి, దుర్గలుగా భావిస్తారట పౌరాణికులు. అంతేకాక సత్యం, శివం, సుందరం అని దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లు మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని కూడా భావిస్తారు భారతీయులు. ఇవి దీపావళికి సంబంధించిన కొన్ని విశేషాలు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ రనీనా రెడ్డి అండ్ యువర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 వరకు
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ, ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India. Mind.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు ఆశ్వేజ మాసంలో ఆశ్వేజ అమావాస్య నాడు వచ్చే దీపావళి, అలాగే ఆ ముందు రోజు అంటే ఆశ్వేజ బహుళ చతుర్దశి నాడు వచ్చే నరక చతుర్దశి గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా. అంధత్వం అనేది ఒక నరకం. దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయడం ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. ఆశ్వేజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలు పెద్దలు అందరూ కలిసి జరుపుకునే పండుగ రోజులు ఇవి. దివ్వి దివ్వి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్నపిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాలలో చూస్తూ ఉంటాం. వెలుగులనిచ్చే దీపావళి అని అర్థం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తర్వాత పూజాగృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలలో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. పూజ అనంతరం అందరూ ఉత్సాహంగా బాణసంచ కాల్చడానికి సంసిద్ధులవుతారు. చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకర పువ్వొత్తులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరోపక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో పరిసరాలన్నీ మారుమ్రోగుతూ ఉంటాయి. ఈ విధంగా బాణసంచ కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో. అదేంటంటే ఆ వెలుగులో శబ్ద తరంగాలలో దారిద్ర దుఃఖాలను దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకొచ్చే క్రిమి కీటకాలు బాణసంచ నుండి వచ్చే పొగకి నశిస్తాయి అని చెప్తారు. ఈ బాణసంచ తయారీలో వాడే గంధకము, సున్నము, బొగ్గు, తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అన్ని కలిపి వెలిగించటం వల్ల ఆ పొగ ఈ క్రిములు, అలాగే ఈ సీజన్లో ఉండే దోమలు ఎక్కువగా ఉంటాయి కనుక వాటన్నిటినీ కూడా నివారిస్తాయి ఇవి. ఈ పొగ వల్ల అవన్నీ కూడా నశిస్తాయి. అంతేకాకుండా ఈ దీపావళికి మనం పాముబిళ్ళలని వెలిగిస్తాం. ఇప్పుడు అవి అలా వెలిగించి పారేస్తున్నారు, కానీ పూర్వం ఆ పాముబిళ్ళలు వెలిగించిన తర్వాత ఆ వెలిగించిన ఆ మసి ఇలాగా పొడుగ్గా ఇలాగ వస్తుంది కాడలాగా, అదంతా సేకరించి అగ్గిపెట్టెలో మేము నిల్వ ఉంచుకునేవాళ్ళం. ఎక్కడైనా పుళ్ళు అయినా లేకపోతే దెబ్బలు తగిలి గాయాలైనా ఈ పాము బిళ్ళల తాలూకా ఆ మసిని కొంచెం తీసుకొని నూనెలో రంగరించి ఆ ప్రాంతానికి రాస్తే చాలా త్వరగా పుళ్ళు కానీ ఆ దెబ్బలు కానీ మానిపోయి తిరిగి స్కిన్లో, అంటే ఆ చర్మం మీద ఆ మచ్చ కూడా మిగలకుండా పోయేది. ఇప్పుడు అన్నిటికీ ఆయింట్మెంట్లకి వాటి మీద ఆధారపడిపోతున్నాం. వాటిలో కూడా వాడే మూల పదార్థం ఇవే. కాకపోతే ఇవి మనకి సరదాకి సరదా, అలాగే మనకి ప్రయోజనానికి ప్రయోజనం కూడా. ఇక అసుర నాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలను ప్రసాదిస్తుంది. దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుని వధించాడు గనక ప్రజలు ఆనందంతో మర్నాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథ కూడా ఉంది. లంకలో రావణాసురుణ్ణి సంహరించి రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాది వారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాల్ని తెరుస్తారు. అంతేకాకుండా ఈ దీపావళి ఇప్పుడు ఈ బాణసంచ కాల్చకూడదు అని చాలామంది దీపాలను మాత్రమే వెలిగించి ఎకో ఫ్రెండ్లీ దీపావళి చేసుకోండి అని చెప్తున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పారు మన పెద్దలు. అతిగా దేన్ని చెయ్యకూడదు అందుకని అలాగా అంటున్నారు. కానీ మనం ముందే చెప్పుకున్నట్టు ఈ బాణసంచాన్ని కాల్చడం వల్ల ఈ క్రిమి కీటకాలు, ముఖ్యంగా ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయి, ఇప్పుడు కూడా పడుతున్నాయి కనుక వాటి వలన ఈ బ్యాక్టీరియా, దోమలు, ఈ మనకి కంటికి చాలా చిన్న చిన్న పురుగులు చాలా రకాలు ఇప్పుడు వస్తాయి, అవన్నీ కూడా నశించిపోతాయి. అందుకని తగిన మోతాదులో ఇవి వెలిగించడం చాలా మంచిది. అంతే తప్ప ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మతాబులు, చిచ్చుబూట్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు వీటి స్థానంలో బాంబులు, తారజువ్వలు ఇవి మాత్రమే పెరిగిపోయి ఇవి తగ్గిపోయాయి. మనకి హాయిగా కంటికి వెలుగుల్నిచ్చే ఇవి మానేసి గుండె దడను పెంచేసి పసిపిల్లలు, జంతువులు, పక్షులు, ఒక బాంబు పేలేసరికి నా వరకు నేనే ఇది వరకు నేను చిన్నప్పటి నుంచి కూడా దీపావళి చూడటానికి మాత్రమే ఇష్టపడేదని, స్వయంగా కాల్చేదని కాదు, భయం ఎంత మాత్రం నాకు లేదు. ఒకనొక సమయంలో నేను తారాజువ్వలు అవి కూడా వెలిగించిన దాన్ని. కాకపోతే ఏంటంటే నాకెందుకు ఆ చప్పుళ్ళు నచ్చవు. ఆ తర్వాత ఆ వెలుగులు చూస్తే కళ్ళు జిగ్ 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 అని తిరిగి మనం ఇంట్లోకి వచ్చేసరికి అంత నల్లగా కనిపిస్తూ ఉంటే నాకెందుకో అది చిన్నప్పటి నుంచి నచ్చదు అన్నమాట. అందుకని నేను సాధారణంగా దీపావళికి దూరమే. కాకపోతే మరీ ఇప్పుడు పూర్తిగా నేను దూరం అయిపోయాను దీపావళికి, ఎందుకంటే ఆ చప్పులు నేను భరించలేకపోతున్నాను. అస్సలు పూర్తిగా తలుపులు వేసేసుకొని కిటికీల దగ్గర నుంచి మూసేసుకొని ఇంట్లో ఒక్కతిని కూర్చుంటాను. కూర్చొని మా వాళ్ళందరూ సామాను కాల్చుకొని తిరిగి ఇంట్లోకి వచ్చే వరకు ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చుంటా. చదువుకుంటున్నా సరే నాకు తుళ్ళి పడుతూనే ఉంటాను, గుండె దడదడదడదడ ఆడిపోతుంది. నా పరిస్థితి ఇలా ఉంటే మరి హార్ట్ పేషెంట్సు, పసిపిల్లలు, మూగజీవాలు, అంటే ప్రతి ఇంట్లోనే ఇప్పుడు పెట్స్ ఉంటాయి, వాటి పరిస్థితి ఏంటండి ఆలోచించండి. కనుక పేలుడు శబ్దాలు, ఈ నిజం బాంబు పేలిందా దీపావళి బాంబు పేలిందా నాకు అర్థం కాదు. బిల్డింగ్ అండి ఇలా షేక్ అవుతుంది ఆ బాంబు శబ్దానికి. అంత బాంబులు అవసరమా? ఇదివరకట్లాగా సీమటపాకాయలో లేకపోతే లక్ష్మీ బాంబులు, అప్పట్లో అదే అమ్మో లక్ష్మీ బాంబా అనుకునేవాళ్ళం. తాటరేగ టపాసుకాయలు ఇప్పుడు అసలు ఉన్నాయండి తాటాకులతో, అవి చక్కగా భూమిలో కూడా కలిసిపోతాయి. ఎందుకు ఇది వరకు పేపర్తో మాత్రమే చేసేవారు, ఇప్పుడు అన్నీ కూడా ఈ పొలదిన్ కవర్స్, ర్యాపర్స్ తోటి తయారు చేస్తున్నారు. అవి భూమిలో కలవు. దీపావళి అన్నాడేమో మనందరికీ తెలుసు మున్సిపాలిటీ వారు సెలవు తీసుకుంటారు, మరి ఆ ముందు రోజు కాల్చిన చెత్త అంతా ఆ రోజు రోడ్డు మీదకి వెళ్తాయి. ఎక్కడ చూసినా కాగితాలు చెత్తే. అసలు రోడ్డు మీద అడుగు పెట్టడానికి కూడా ఉండదు దీపావళి రోజున, అంత చెత్తగా ఉంటుంది. ఆ పాఠ్యం వెళ్ళి విదే వెళ్ళిన నాడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసే వరకు కూడా రోడ్లు గందరగోళంగా ఉంటాయి. అలాగే కనుక అర్థం చేసుకోండి, కొంచెం మన సరదావే కాదు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పిల్లలు, మూగజీవాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోండి. చక్కగా దీపాలు బాగా వెలిగించండి. వెలిగించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఆ పొగ మనకి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కగా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. చక్కగా పొగ వచ్చే వెలుగులు వచ్చే ఇవి శబ్దాలు తగ్గించి కంటికి వెలుగుల్నిచ్చే కాకర పువ్వతులు, మతావులు ఇవి వెలిగించండి. హాయిగా చిచ్చుబుడ్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు ఇవి నిజమైన దీపావళి. దీపావళి అంటేనే దీపముల ఆవళి అంటే ఒక వరుసలో దీపాలని పేర్చడం అర్థం చేసుకుంటారు ఎవరు చెడుగా అనుకోకుండా. అంతేకాదు దీపావళికి బాణసంచా కాల్చడం వల్లనే పొల్యూషన్ పెరిగిపోతుందంటే మరి రాజకీయ నాయకులు గెలిచినప్పుడు పుట్టినరోజులకి పండుగలు వేరే పండుగలకి పెళ్ళిళ్ళకి ఇప్పుడు చనిపోతే కూడా బాణసంచా కాలుస్తున్నారు. మరి దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదా అండి? మితిమీరి ఎవరు కూడా చెయ్యొద్దు. ఒకళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. మన పండుగని మన సంస్కృతిని భూమిలో పాతి పెట్టేసే దీనికి మనమే అడుగు వేస్తున్నామా చెప్పండి. కనుక అతిగా కాకుండా మితంగా చేసుకుందాం, ఆరోగ్యంగా చేసుకుందాం. అందరూ దీపావళి బాణసంచ కాల్చేటప్పుడు ఎవరు ఎప్పుడు చెప్తున్నదే నీరు దగ్గర పెట్టుకోండి, కాటన్ దుస్తులను మాత్రమే ధరించండి, ఫుల్గా కవర్ చేసుకోండి, చెప్పులు విధిగా ధరించండి అలాగే షూస్ ధరించండి చెప్పులకు బదులు. జాగ్రత్తగా కాల్చుకోండి, కళ్ళకి జాగ్రత్త, కళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి దీపావళికి చాలా పిల్లలకి కళ్ళు పోతున్నాయని నేను టీవీలో విన్నప్పుడు పేపర్లో చదివినప్పుడు బాధపడుతున్నాను. పిల్లలకి పెద్దల దగ్గరుండి కాల్పించండి. హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి జరుపుకోండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఒక చిన్న విరామం తర్వాత మరొక పండుగ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఆశ్వయుజ మాసంలో వచ్చేది. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతాలు, అంతరాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే గిరిజ పీసపాటి. మరి తరాలు అంతరాలు కార్యక్రమంలో ఆశ్వయుజ మాసంలో వచ్చే మరొక పుణ్యతిథి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆశ్వయుజ మాసంలో దీపావళి రోజునే కేదార వ్రతం జరుపుకుంటారు. మరి ఈ కేదార వ్రతం గురించి ఇప్పుడు తెలుసుకుందామా? ఈ నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మరిచెట్టు ఊడలను తోరణాలుగా, మరి పండ్లను బూరెలుగా, మరి ఆకులను బిస్తర్లుగా పెట్టి పూజ చేయడం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు పురుషులు అనే భేదం లేకుండా ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసం ఉండి శివుడిని ధ్యానిస్తారు, నోము నోచుకుంటారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్త్రాలకు లోటు ఉండదని భక్తుల అపారమైన నమ్మకం. పవిత్రమైన మనసుతో పరిశుభ్రమైన నీరు, ఆవు పాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజ చేసి కర్పూర నీరాజనం ఇస్తారు. అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. కొందరు ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటే, మరికొన్ని ప్రాంతాలలో కార్తీక మాసంలో చేసుకునే ఆచారం కూడా ఉంది. మరి నేను పాటించే పంచాంగం ప్రకారం ఈ వ్రతం దీపావళి అమావాస్య నాడు వస్తుందని ఉంది కనుక నేను ఆ ప్రకారం మీకు చెప్తున్నాను. ఇక ఈ కేదారేశ్వర వ్రతం చేసుకోవడానికి వెనక ఉన్న వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరుని అర్థాంగి పార్వతి తన పతి శరీరంలో అర్థభాగాన్ని పొందే నిమిత్తం చేసిన వ్రతముకు కేదారేశ్వరిని వ్రతమును గురించి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమథ గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల సాల తమల వకుళ నారికేళ చందన పనస జంబూ వృక్షములతోనూ చెంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువందు నదీనద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములో అందరూ ఉండగా భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడు అతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనందు భృంగి మొదలుగా గల మంది మాగతులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తని చేరి, నాథ, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించారు? ఆటపాటలతో మేము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లేల చేసి త్రి అని ప్రశ్నించాను. అంతటా సదాశివుడు పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడరని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్తు పరమేశ్వరిని ఇల్లాలినై ఉండి దండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సును అనర్చుటకై నిశ్చయించుకుంది పార్వతి. కైలాసమును వదిలి శరభ శార్దూల గజములు గల నాగ గరుడ చక్రవాక పక్షి సముదాయంతో నానావిధ ఫల పుష్ప తరులతాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదను నొచ్చి, తల్లి, నీవెవ్వరవు, ఎవరిదానవు, ఎచ్చట నుండి వచ్చితివి, నీ రాకగలగల అంతర్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా మరియు పవిత్రాంగన్లారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్తు పరమేశ్వరిని ఇల్లాలుని, శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు అనొచ్చ సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అన్నది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణాభిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్థాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించడని పార్వతి వారిని కోరుకుంది. అందుకు గౌతముడు, పార్వతి, ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతం ఒకటి ఉంది, అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముని కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు ఏకవింశతి దారములతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. మన్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించి పూజా క్రమముతో కేదారేశ్వరిని ఆరాధించాలి. మరియు ధాన్యరాశి పోసి అందు పూర్ణకుంభం నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు కానీ సువర్ణాన్ని కానీ ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదళీ ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తిపరచాలి. ఈ తీరున వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేయును అని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారము తన మేన్లో సగభాగము పార్వతికి అనుగ్రహించాడు. అంతటా జగదాంబ సంతుష్టాంతరంగయ్యై భర్తతో నిజ నివాసం అయిన కైలాసాన్ని చేరింది. ఇది పార్వతీదేవి మరి కేదారేశ్వర వ్రతాన్ని ఎందుకు చేసింది అనేది ఇప్పుడు తెలుసుకున్నాము. మరి పార్వతీదేవి తర్వాత ఎవరు ఆ వ్రతాన్ని చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొంతకాలమునకు శివభక్త పరాయణుడగు చిత్రాంగదుడు అను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భూమికి తెచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వక్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతాన్ని చేయుటకు అనుజ్ఞనిమ్మని అడిగారు. అందుకు అతడు బిడ్డలారా నేను దరిద్రుణ్ణు సామగ్రులను కూర్చగలపాటి వాడను కాను మీరు ఆలోచనను మానుకోండని పలికను. అందుక వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము అనుజ్ఞనియ్యవలసిందని కోరుకున్నారు. తండ్రి అనుజ్ఞ తీసుకొని వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరమును కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజా సామగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్య సోయోగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామ భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధన ధాన్య సమృద్ధితో రాజభోగములతో తదనంతరం పుత్రులను కలిగి పౌత్రాదులను కూడా పొంది సుఖంగా జీవించాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరుడి అనుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త యొక్క ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెడలగొట్టి వేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి పిలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీన స్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి ఆ ధనాన్ని తీసుకుని రావాలి అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయిని వెళ్ళి తమ దుస్థితిని పెద్దమ్మకు వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయం కూడా మార్గ మధ్యమందు చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని వెళ్ళిపోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడేమె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డప్పించి పంపింది. తల్లితో కేదారవ్రతం చేయవలసినదిగా చెప్పమని చెప్పింది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయాలి అని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. వెంటనే గుర్తుకు వచ్చిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆ వ్రత మహిమ వల్ల ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి తిరిగి రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమ నిష్ఠలతో కల్పోక్తంగా చేస్తారో అట్టివారు ఎట్టి కష్టములు లేక సుఖంగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యం పొందుతారు. ఇది సూతుడు సౌనకాదులకు చెప్పిన కేదార వ్రతం గురించి మొత్తం వ్రత విధానం కథ. చెయ్యాలనుకునేవారు చక్కగా చేసుకోండి. మరి ఇప్పటికీ సమయం మించిపోయిన కారణంగా తరాలు అంతరాలు కార్యక్రమానికి ఇంతటితో స్వస్తి పలికి వచ్చేవారం ఆశ్వేజ మాసంలో వచ్చే మరికొన్ని పర్వదినాల గురించి తెలుసుకుందాము. అంతవరకు నమస్సులతో మీ నుండి సెలవు తీసుకుంటోంది మీ ఆర్జే గిరిజ పేసపాటి. ఆల్వేస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. అక్టోబర్ 31, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
Yeah. జగల విశిష్ట జ్యోతిర్లీలాదుదీన శిష్టయోగ సేవిత జగల విశిష్ట జ్యోతిర్లీలాదుదీన నమో నమో నటరాజా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండైన ఈశ్వరుడు ఆది కాలమున కృతయుగమున జగసృష్టిని గావించమని బ్రహ్మను నియోగించగా ఏతద్ బ్రహ్మ తనకు సహాయులుగా పుత్రులైన 99 ఉపబ్రహ్మలను ప్రజాపతులుగా నియమించినాడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధిదత్తుడు ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధిదత్తుడు ఇగధేయుక్తుల రుజవర్తనుడు నిష్కలలిక సీదుడు కలలు నదిలికి నశిష్టాజారపరుడు సుజలత్మక బగు కలలు నదిలికి నశిష్టాజారపరుడు అజగదిగనుల ఆశీసులకి అతిశయులు ప్రముఖుడు కరుణామూర్తులైన త్రిమూర్తులు దక్షుడితో ఇట్లనిది ఓ విమలాగ్రగల్య మహదూర్జిత పుణ్యచరిత్ర దక్ష ఓ కోవిద నీ గుణములను గొప్పదనల్గుల మెచ్చినావు బాబూరి హంశలిచ్చితిమి మూడు జగన్ములు అడ్డులేగయే నీ వచనము చెల్లు మహనీయుడమై సృజనల్బు శయుమా
ఈ విధముగా త్రిమూర్తులు హంసులను పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన ఇరువదేవుడు మంది నక్షత్రకన్యను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్యలైన వైరదేవికి శబలుడు ధర్ముడు అను ఇద్దరు కుమారులు జననమైనవి. అనంతరం జగన్మాత అయిన ఆతిశక్తి ఆ దంపతులకు కుమార్తెని జననమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనదిన ప్రవర్ధమానై నవయవ్వన సుందరాండి నిరంతరము శివపూజాభక్తురాలైనది. ఆ సాధ్యమైన లాభ ఒక్క దినం కూడా శంకరుడు గూర్చి ఈ విధముగా సంకీర్తన చేయుచుండెను.